The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆజే బాబు బంగారం గారి సామాన్యుడితో ఒకరోజు కార్యక్రమం ఆగస్టు 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, హలో, నమస్తే, వణకం. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారంతో. ఈరోజు మనతో మన స్పెషల్ షో సామాన్యుడితో ఒక రోజులో గెస్ట్ మనతో పాటే ఉన్నారు. వారితో మీరు మాట్లాడాలంటే నేను ఫోన్ నెంబర్ చెప్పేస్తాను, పెన్ పేపర్ పట్టుకుని రెడీగా ఉండండి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్. అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం వచ్చిన జింగిల్.
శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.
వినేసరిగా ఫ్రెండ్స్, అయితే ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారితో మీరు మాట్లాడాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ చెప్పేస్తాను, చకచక రాసేసుకోండి. ఇండియా వస్తువులు అయితే 9882555672కు ఫోన్ చేసి మాతో మాట్లాడవచ్చు. అమెరికా వస్తువులు అయితే 1484364341 ఫోన్ చేసి మాతో మాట్లాడవచ్చు. ప్రపంచ వస్తువులు అయితే స్కైప్ ఐడి ద్వారా మనతో మాట్లాడవచ్చు. మా స్కైప్ ఐడి mind.media నుంచి మాట్లాడవచ్చు. మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఈరోజు మనతో గెస్ట్ ఉన్నారు బిజ్జా నాగభూషణం గారు. అతను ఎన్నో అవార్డులు పొంది చాలా గొప్ప వ్యక్తి అనమాట. అయితే ఆయన మాటల్లోనే ఆయన చేసినటువంటి చిన్నప్పటి నుంచి చేసినటువంటి అన్నీ ఇందాము మనం. ఆయన ప్రముఖ కవి, రచయిత, గేయకర్త. పిల్లలకు, యువత, యువకులకు అందరినీ చైతన్యపరిచేటువంటి మాటలు మనతో పంచుకుంటారు. మీరు కూడా తప్పక వినండి మన మైండ్ మీడియా రేడియో. నమస్కారం అండి బిజ్జా నాగభూషణం.
నమస్కారం అండి.
ఎలా ఉన్నారు సార్ మీరు?
ఎక్సలెంట్ గా ఉన్నాను.
అయితే ముందుగా మీ జన్మ వృత్తాంతం చెప్పండి. ఎక్కడ మీరు ఎక్కడ పెరిగారు, ఎక్కడ పుట్టారు, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు చెప్పండి.
నేను పెద్దపెండ్యాల గ్రామం, వరంగల్ జిల్లాలో పుట్టాను. నా స్కూల్ చదువు అంతా బొంబాయిలో జరిగింది. ఎందుకంటే మా ఫాదరు బాంబేలో టెక్స్టైల్ మిల్ వర్కరు. అప్పుడు స్కూల్ ఆంధ్ర స్కూల్లో నేను 10th వరకు చదువుకున్నాను. ఆ చదివే టైంలో నాకు ఎస్సే రైటింగ్ లో, డిబేటింగ్ లో చాలా ప్రైజ్లు వచ్చాయి. నేను భారత చైనా యుద్ధం గురించి రాసిన వ్యాసము మా స్కూల్ మ్యాగజైన్ లో ప్రచురించబడింది.
అప్పుడు మీరేం చదువుతున్నారు? మీరు
అప్పుడు నేను 7th చదువుతున్నాను.
ఓకే ఓకే. అది ఏ సంవత్సరం చెప్తారా?
అది 1961.
ఓకే.
అయితే తర్వాత 1964 లో నాది 10th అయిపోయింది. తర్వాత మా ఫాదరు నాకు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో చేర్పించారు. అప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో కూడా నాకు డిబేటింగ్ కాంపిటీషన్ లో ప్రైజ్లు వచ్చాయి. యుఎన్ఓ ఒక ఆదర్శాలు వారు చేసే పండుగ గురించి అప్పుడు డిబేటింగ్ జరిగింది. ఆ డిబేటింగ్ లో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదించాను స్కూల్లో, కాలేజీలో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో. అప్పుడు పిఎస్సి చదివాను. పిఎస్సి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ తో సమానము. తర్వాత నాకు అక్కడ పిఎస్సి లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత వరంగల్ ఆర్ట్స్, వరంగల్ ఆర్ఈసి అంటే ఇప్పుడు నిట్ వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను ఇంజనీరింగ్ చదివాను. అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను అక్కడ ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కల్చరల్ సెక్రటరీగా ఉండి ఆ స్కూల్, ఆ కాలేజీలో తెలుగు లైబ్రరీ లేకుంటే తెలుగు లైబ్రరీ స్థాపించాను బుక్స్ అన్ని తెచ్చి. అలానే రావూరి భరద్వాజ, బోయి భీమన్న వీరిని పిలిచి వారి ప్రోగ్రామ్ చేయించి వారిని సత్కరించాను. అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో నాకు ఫస్ట్ క్లాస్ లో ఇంజనీరింగ్ గా పాస్ అయ్యాను. అయిన తర్వాత నేను బాంబేకి మళ్ళీ మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి అక్కడ టెక్స్టైల్ మిల్ లో లైజన్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యి 150 రూపాయల జీతంతో ఒక సంవత్సరం పనిచేశాను. తర్వాత అక్కడ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ ఒక సంవత్సరం పనిచేశాను. అప్పుడు పనిచేస్తున్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసి అప్పుడు అప్లై చేశాను. చేస్తే 30,000 మందిలో మమ్మల్ని 5 మందిని ఆఫీసర్స్ గా వాళ్ళు సెలెక్ట్ చేశారు. అందులో నాకు పూనా పోస్టింగ్ ఇచ్చారు. పూనాలో నేను అప్పుడు 12 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత మళ్ళీ నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్ లో 2 సంవత్సరాలు చేసి మళ్ళీ బాంబే, మళ్ళీ పూనా చేసి చివరికి హైదరాబాద్ లో నేను రీజనల్ మేనేజర్గా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో కంబైన్డ్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ రెండు అప్పుడు కంబైన్డ్ ఉండేవి. ఆ కంబైన్డ్ స్టేట్స్ కు నేను రీజనల్ మేనేజర్ గా పనిచేశాను. 2006లో రిటైర్డ్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వాళ్లకు ఇన్సూరెన్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశాను. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ మీద పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదు. నేను వైస్ ఛాన్సలర్ మరియు వారి కమిటీ మెంబర్ ను కలిసి వారితో డిస్కస్ చేసి అక్కడ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఇంట్రడ్యూస్ చేయించాను. అలానే నేను శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నేను గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ఇన్సూరెన్స్ గా పనిచేశాను. ఇవి చేసిన తర్వాత ఇలా ఇవన్నీ చేశాను. చేసి ఇవి 5 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతము కవిగా, రచయితగా, గేయకర్తగా, సామాజికవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా ఉన్నాను. నాకు త్యాగరాయ గణసభలో మరియు తెలుగు యూనివర్సిటీలో నాకు మొత్తము 10 సన్మానాలు జరిగినాయి. నాకు నా మిస్సెస్ కు కలిపి ఇద్దరికి తెలుగు యూనివర్సిటీలో ఆదర్శ దంపతులుగా మొన్న పోయిన నెల సన్మానం చేశారు. నాకు త్యాగరాయ గానసభలో బండారు దత్తాత్రేయ గారు కూడా సన్మానం చేశారు. నాకు చేసిన సన్మానంలో ఈ మధ్య సేవారత్న బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను ఇలా సామాజిక కార్యక్రమాల్లో రచనలతో ఉన్నాను. నేను చేసిన రచనలు నమస్తే తెలంగాణ, వార్తాపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలో వస్తున్నాయి. అదే కాకుండా నేను అమృత వాక్కులని కొటేషన్స్ నేను స్వతహాగా తయారు చేసి స్వామి వివేకానంద కొటేషన్స్ లాగా నా సొంత కొటేషన్స్ తయారు చేసి వాట్సాప్ లో 250 మందికి పంపిస్తున్నాను. ఫేస్బుక్ లో 500 మందికి నేను పంపిస్తున్నాను. దీని వల్ల ప్రజల్లో చైతన్యము వస్తుందని నేను ఆశిస్తున్నాను. వారికి జ్ఞాన సంపద ఇవ్వడానికి నేను తలుచుకున్నాను. చాలా మంది ఈ అమృత వాక్కులు చదివి నాకు బాగున్నాయని నాకు సందేశం కూడా వాళ్ళు పెడుతున్నారు. వాట్సాప్ లో చూసిన వాళ్ళు, ఫేస్బుక్ లో కూడా చూశారు. ఇలా నా కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నాను, జరుగుతున్నాయి.
ఓకేనండి, చాలా సంతోషం. చాలా మీ జీవితంలో ఎప్పటి నుంచి మొదలై ఇప్పుడు ప్రస్థానం వరకు మీరు ఏం చేస్తుంటే చెప్తున్నారు. అయితే మీ చిన్నప్పుడు విషయాలకు వస్తే, మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు అదే ఏదో యుద్ధాన్ని గురించి రాశానన్నారు కదా, అప్పుడు మరి మీ ఎలా ఉంది అది వాతావరణం ఎలా ఉండేది అప్పుడు?
అసలు ఆ టైంలోనే భారత చైనా యుద్ధం జరిగింది. జరిగిన సమయంలోనే
ఊర్లో పరిస్థితులు ఎలా ఉండే
అప్పుడు? ఏంటంటే అసలు ఈ యుద్ధానికి సంబంధించి ప్రజల్లో ఏంటంటే ఒక కలవరం ఉండేది. ఏంటి భారత, మనము భారతదేశము చైనా వాళ్ళతో గెలుస్తామా లేదా, మన పరిస్థితి ఏంటి అని ప్రజలలో ఉత్సుకత ఉండేది. అలాంటి సమయంలో మా స్కూల్లో ఈ సబ్జెక్ట్ మీద వ్యాస రచన పెట్టారు. నేను ఆ వ్యాస రచన భారత చైనా యుద్ధం గురించి చేశాను, రాశాను. అందులో
మనతో ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి.
నా పేరు మహేందర్ అండి.
మహేందర్ ఎక్కడి
నుంచి మాట్లాడుతున్నారు? నెల్లికల్ నుంచి మాట్లాడుతున్నాం.
నెల్లికల్ ఏ జిల్లా అది?
నల్గొండ జిల్లా సార్.
నల్గొండ జిల్లానా? ఓకే. అయితే మనతోటి ఈరోజు బిజ్జా నాగభూషణం గారని మంచి మోటివేట్ స్పీకరు, ఆయనతో మాట్లాడండి.
నమస్కారం అండి.
నమస్కారం గురువు గారు.
మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉంటే అడగండి, చెప్తారు. ఓకే, లైన్ కట్ అయిపోయింది. సరే చెప్పండి, మాట్లాడండి.
ఇప్పుడు నా ఇవాటి సబ్జెక్ట్ ఏంటంటే పిల్లలు యువతి యువకులకు చైతన్యమైన మాటలు ఇవ్వడము.
ఓకే,
దీనిలో
మీరు ఇందాక యుద్ధం సందర్భాలు చెప్తున్నారు, అది చెప్పిన తర్వాత ఇది మాట్లాడదాం.
సరే,
అయితే ఆ రోజు ప్రజల్లో ఎటువంటి అవగాహన ఉండేది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు?
ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజలలో భారతదేశం గెలుస్తుందా లేదా, చైనా యుద్ధం వల్ల మనకు ఏంటి లాభము, అలాంటి సందేహాలు ప్రజల్లో ఉండేవి. అప్పుడు కొన్ని రోజులు చైనా యుద్ధం జరిగి తర్వాత ఆగిపోయింది. అప్పుడు భారతదేశము స్థిరమైపోయింది. వాళ్లలో ఏదైతే కల్లోలం ఉండిందో అది తగ్గిపోయింది. ఆ సమయంలోనే మా స్కూల్లో ఈ వ్యాసరచన పోటీ పెట్టారు. ఆ వ్యాసరచన భారత చైనా యుద్ధం గురించి నేను వ్రాసిన వ్యాసంలో నేను ఒకటి మన పద్యం కూడా రాశాను, కంద పద్యము. ఆ కంద పద్యాన్ని కూడా వాళ్ళు అందులో ప్రచురించారు.
అది చెప్పగలరా?
ఆ కంద పద్యం అంటే ఇప్పుడు అది మెయిన్ థీమ్ ఏంటంటే అందులో ఇప్పుడు ఈ ఏనుగులాగా చైనా, సింహంలాగా భారతదేశము, ఇద్దరు నెవరు చౌహాన్ లా నెవరు చౌహాన్ లా అతడు ఇద్దరు తలబడుతున్నారు. వీరు ఇద్దరు తలబడినా గాని ఆ యుద్ధంలో ఆ కానల రాజు అంటే సింహానిదే గెలుపవుతుంది, వారే సింహమే గెలుస్తారు, అంటే మన భారతదేశమే గెలుస్తుంది అనే సందేహం అందులో, ఆ సందేశం అందులో.
ఓకే ఓకే, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి ఏది తెలియట్లేదు. ఇప్పుడు బియ్యం ఎక్కడ దొరుకుతాయంటే పలానా కిరాణా షాపులు దొరుకుతాయంటారు, కానీ వాళ్ళకు ఒక వరి పంట ఉంటుంది, దాన్ని ఇట్లా నాట్లు వేయాలి, కోత కోయాలి, మందు చల్లాలి, ఇట్లా చీడపీడలు వచ్చినప్పుడు అని చెప్పి ఇట్లాంటి విషయాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియజేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి తెలియాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి?
అసలు మనిషికి మూడు దశలు, ఒకటి బాల్యము, రెండవది యవ్వనం, మూడవది వృద్ధాప్యము. అయితే వీటిలో మొదటి దశ బాల్యము. బాల్యంలో అంటే పిల్లల దశ. ఈ పిల్లల దశలో ఒక కవి ఏమన్నాడంటే ఒక సినిమాలో, పిల్లలు దేవుడు తల్లని వారే, ఈ పిల్లలు కరుణామయులే, కళ్ళ కపటం ఎరుగని కరుణామయులే అని ఆ సినిమాలో ఒక కవి రాశాడు. నిజంగంటే పిల్లలు దేవునితో సమానము, దైవంతో సమానము. ఎందుకంటే వాళ్ళలో ఎవరి గురించి చెడు గాని ద్వేషం గాని కల్మషం గాని ఉండవు. వారి మనస్సు తెల్ల కాగితం లాంటిది, దాని మీద ఏది ఉండదు. వారికి ఆ చిన్నతనములో మనం ఏది చెప్పినా వారి మనస్సుకు హతుక్కుంటుంది. అలాంటి దశ వారిది. అటువంటప్పుడు వారికి మనము మనకు అసలు వారికి ఏం చెప్పాలంటే, దేశభక్తులు అంటే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాల గంగాధర్ తిలక్ వారు చేసింది ఎలా దేశానికి, వారి సూక్తులు ఏంటి, వారి గురించి చెప్పాలి. అలానే త్యాగమూర్తులు, త్యాగమూర్తులు ఎవరంటే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు. వారు వారి దేహాన్ని ప్రాణాన్ని దేశానికి కొని అర్పించారు, వారు త్యాగమూర్తులు. శాస్త్రజ్ఞులు, శాస్త్రజ్ఞులు వారేం చేస్తారంటే కొత్తవి కనుక్కొని ఈ సంఘానికి ఈ దేశానికి వాళ్ళు సమర్పించి దేశానికి ఉపయోగపడేలాగా చేస్తారు. ఈ తర్వాత సైన్యము, సైన్యం ఏం చేస్తుందంటే దేశ రక్షణ చేస్తుంది, అది దాని గురించి కూడా పిల్లలకు చెప్పాలి. అలానే సంఘసేవకులు, సంఘసేవకులు అంటే నానాసాహెబ్ పాటిల్, మదర్ తెరసాల వంటి వారు ఈ సంఘానికి వారి సేవలు చేశారు. వారు మదర్ తెరసా వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో స్థిరపడి కుష్ఠరోగులకు ఇలాంటి వారికి వారు సేవ చేశారు. ఇలాంటి వారి గురించి మనము పిల్లలకు చెప్పాలి. అలానే సంఘ సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు ఎవరంటే ఆది శంకరాచార్యులు, వారు చిన్న వయసులోనే అద్వైతము బోధించి దేశానికి జ్ఞానోదయం కలిగించారు. అలానే స్వామి వివేకానంద వారు కూడా చిన్న వయసులోనే వారు ఏం చేశారంటే ప్రజల్లో చైతన్యము, యువకుల్లో చైతన్యము తీసుకొచ్చారు. అలానే రామకృష్ణ పరమహంస కూడా తన ఆధ్యాత్మిక సందేశాలతో దేశానికి సంఘ సంస్కర్తగా నిలిచారు. ఇలాంటి వారివి పిల్లలకు బోధించి వారిలో చైతన్యం కలిగించాలి. అలా చేస్తే మన పిల్లల్లో కొందరైనా దేశభక్తులుగా తయారవుతారు, త్యాగమూర్తులుగా తయారవుతారు, శాస్త్రజ్ఞులుగా తయారవుతారు, సంఘ సేవకులుగా తయారవుతారు, సంఘ సంస్కర్తలుగా తయారవుతారు, దేశ సైనికులుగా తయారవుతారు. ఇలా మనము వారిని తయారు చేయాలి. అలానే అదే కాకుండా
అంటే ఇప్పుడు మనకి గొప్ప గొప్ప వారి వాళ్ళ జీవిత హిస్టరీ అనేది చెప్పాలి పిల్లలకి.
అవును,
వాళ్ళు ఏ విధంగా త్యాగం చేశారు, దేనికోసం చేశారని చెప్తుంటే బాగుంటది అని అంటారు. అంతేనా?
అవునవును. వారంతా ఈ దేశాని కొరకు వారు చేసింది ఏంటి, వారి వల్ల దేశము ఎంత అభివృద్ధి పొందింది, సమాజంలో ఎంత చైతన్యం వచ్చింది అనేది మనము పిల్లలకు చెప్పాలి.
అయితే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంటుందని అంటే పిల్లలు మార్కులు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు రాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే దిశగా వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎందుకు వస్తుందంటారు? ఈ ఒత్తిడి అనేది ఈ పిల్లల్లో ఈ మానసిక దాని ఏమంటారు కదా, మానసిక ధైర్యం అంటే ఇప్పుడు దీంట్లో పాస్ అయితేనే జీవితం అన్నట్టు, లేకపోతే జీవితం లేనట్టుగా అనుకుంటున్నారు కదా, వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి.
అసలు ముందు ఒకప్పటి సంగతి చెప్తాను. ఒకప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు వినేవాళ్ళు, వాళ్లకు 5వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేయించేవాళ్ళు. అంటే 5 సంవత్సరాల తర్వాత దాకా వాళ్ళు ఆటలు పాటలతో గడిపేవారు. ఈ ఆటలు పాటలతో గడపడం వల్ల వారికి శారీరక దృఢత్వం వచ్చేది. కానీ ఇప్పటి కాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే 2వ సంవత్సరంలోనే ప్రీ నర్సరీ నుంచి వాళ్లకు స్కూల్లో మొదలు పెడుతున్నారు. అయితే ఇలా మొదలు పెట్టడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే శారీరక దృఢత్వము రావడం లేదు, ఒకటి. రెండవది ఏమవుతుందంటే వాళ్ళు ఈ చిన్నతనంలోనే సెల్ పట్టుకొని మొబైల్ ఫోన్లు పట్టుకొని ఆ మొబైల్ ఫోన్లలో వారు కార్యక్రమాలు ఏంటంటే స్పోర్ట్స్, గేమ్స్, వేరే ఇతర కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ వారిలో సమయం గడిపేస్తున్నారు. అయితే వీరిలో ఏమవుతుందంటే ఒకటి, వారికి ఈ కార్యక్రమాలలో సెల్లో చూసే కార్యక్రమాలలో అసలు ఏవి మంచి ఏవి చెడు అని తెలియడం లేదు. తల్లిదండ్రులు ఏమవుతున్నారంటే వాళ్ళు ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళి పనిచేయడం వల్ల వారికి పిల్లలు ఏం చేయాలి, పిల్లలకు ఎలా ముందుకు నడిపించాలి అనేది చేయలేకపోతున్నారు. దీనివల్ల పిల్లలు ఏది మంచిదో ఏది చేయడో వారు గమనించలేకపోతున్నారు. ఒకప్పుడు స్కూల్లో పెద్ద బాలశిక్ష చదివేవాళ్ళు, పెద్ద బాలశిక్ష చదివితే వారికి 10వ తరగతి చదివడంతో సమానము. అదే కాకుండా స్కూల్లో వాళ్లకు సుభాషితాలు, అలానే వేమన శతకాలు, సుమతి శతకాలు ఉండేవి. వాటి వల్ల వారికి మంచి చెడు అని తెలిసేది. వారు మంచిని గ్రహించడానికి వారికి ఒక అవకాశం దొరికేది. అలానే అప్పుడు ఒకప్పుడు ఆ స్కూళ్ళలో వారి సబ్జెక్ట్స్లో మహాభారతము, భాగవతము, రామాయణంలోని కొన్ని ఘట్టాలు అందులో సబ్జెక్టుగా ఉండేవి. దానివల్ల అసలు నిజంగంటే ధర్మం ఏంటి, సత్యం ఏంటి, ఎలా ముందుకు పోవాలి అని తెలిసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే సత్యము అంటే సత్య హరిశ్చంద్రుడి గురించి చెప్పాలి, ధర్మము అంటే శ్రీరామచంద్రుడు ధర్మంగా ఎలా పరిపాలన చేయించాడనేది చెప్పాలి. అలానే సహనశీలత అంటే దానికి రాముడే దైవమని చెప్పాలి, శాంతి అంటే శ్రీకృష్ణుడు అని చెప్పాలి. అలానే ప్రేమకు సందేశం ఇచ్చిన వారు ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్పాలి. అహింస గురించి బోధినిచ్చిన వారు ఎవరంటే బుద్ధుడు గురించి చెప్పాలి. క్షమాగుణము బోధించిన వారు మహమ్మద్ ప్రవక్త అని చెప్పాలి. అలానే పేదలకు సేవ చేయడం గురించి గురునానక్ గారని చెప్పాలి. వీరు మనుషులై ఉండి కూడా వారు ఈ బోధలు సమాజంలో చేసి వారు అందరికీ చైతన్యం కలిగించి వారి జీవితాలు ధన్యం చేసుకున్నారు. వారు ఆదర్శ పురుషులుగా ఈ సమాజంలో మిగిలిపోయారు. అలాంటివి మనము వాళ్ళ పిల్లలకు బోధించడము ఎంతో అవసరము. ఇవి బోధిస్తే వాళ్లలో కొంత చైతన్యం వస్తుంది. అలానే మన ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే జపాన్ మరియు ఇతర 4-5 దేశాలలో విదేశాలలో భగవద్గీత మరియు మరియు సంస్కృతము సబ్జెక్ట్స్గా స్కూల్లో పెట్టారు. దానివల్ల వారికి ఏమవుతుందంటే చిన్నతనంలోనే భగవద్గీతలో ప్రాముఖ్యత ఏంటి, సందేశం ఏంటి, సంస్కృతం అంటే దాని విలువ ఏంటి అని అక్కడ తెలిసి వస్తున్నాయి. కానీ అలాంటిది మన దేశంలో ఇప్పుడు లేదు. మనకు అవి మన సబ్జెక్ట్స్ స్కూల్లో సబ్జెక్ట్స్గా లేవు. అయితే మన పెద్దలు ఏం చేయాలంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము ఇలాంటి వాటి ఏదైతే సందేశం ఉందో ఆ సందేశాన్ని మాత్రము పిల్లలకు బోధించాలి. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే వారికి సమయము దొరికినప్పుడు, రోజు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడు అలాగే వారి సెలవు దినాలను పిల్లలను వారి అక్కున చేర్చుకొని వారి ముద్దు ముచ్చట తీర్చి వారికి మంచి మాటలు చెప్పి వారిలో చైతన్యం కలిగించాలి. వారికి సందేశాలు ఈ అవతార పురుషులు, దేశభక్తులు ఇలాంటి వారు చేసినవి వారికి సందేశాలు ఇవ్వాలి. మన సంస్కృతి గురించి కూడా వారికి తెలియచెప్పాలి. ఇదే కాకుండా వారిలో భక్తి అనేది, పూజ అనేది కూడా నేర్పాలి. దానివల్ల ఏమవుతుందంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే పిల్లలకు శారీరక దృఢత్వం కొరకు కరాటే నేర్పుతున్నారు. అలానే పిల్లలకు వారి ఇష్టానుసారంగా అంటే వారికి దేనిలో ప్రావీణ్యత ఉండాలని అనుకుంటున్నారో వారికి మ్యూజిక్లో, నాట్యం, నృత్యంలో నేర్పిస్తున్నారు. ఇది మంచిదే. దీనివల్ల ఏమవుతుందంటే వారికి ఇష్టమున్న వాటిలో వారు నైపుణ్యం చూపించి వారు మ్యూజిక్ డైరెక్టర్లుగా కానీ, సంగీత కర్తలుగా కానీ, లేక నృత్య కళాకారులు కానీ తయారవుతున్నారు. అయితే ఈ రోజుల్లో జరిగేది ఏంటంటే ఈ రోజుల్లో స్కూల్ నుంచి పిల్లగాళ్ళు బయటకు రాగానే కొందరు వారిని అపహరించి టెర్రరిస్ట్ గ్రూపులకు అమ్ముతున్నారు. అలానే ఆడపిల్లలు, చిన్న పిల్లలను తీసుకెళ్ళి వేశ్యాగృహాలకు అమ్ముతున్నారు. అందుకని మనము పిల్లలకు చెప్పవలసింది ఏంటంటే తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు స్కూల్ నుంచి బయటకు రాగానే ఎవరన్నా వారిని మందలించినా, వారికి ఏదైనా చాక్లెట్స్ కానీ తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదని చెప్పాలి. వారిని డైరెక్ట్గా స్కూల్ నుంచి ఇంటికి రావాలని చెప్పాలి. దీనివల్ల అలాంటి వాటి నుంచి వారు విముక్తులు కాగలుగుతారు. ఇలా పిల్లలు వారు చైతన్యము పొందాలి. చైతన్యము పొంది వారు ఈ దేశానికి ఒక అభివృద్ధి భారీ భావత పౌరులుగా దిద్దుకోవాలి అని నా యొక్క సందేశం.
ఓకే, అయితే చాలా చక్కని విషయం చెప్పారు. అయితే ఇప్పుడు యువత చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావట్లేదని చెప్పి కొంతమంది వేరే ఏ పని మేము చేయలేము, మేము త్వరగా చదువుకున్నాము, మేము ఉద్యోగం రావట్లేదని చెప్పి రకరకాల డిప్రెషన్లకు గురవుతున్నారు. మరి వారి గురించి ఏదైనా చెప్పండి.
యువకులు ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే కాలేజీల్లో చదువుకుంటూ ఆ కాలేజీలో కొందరితో వారు సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని వాటినే స్నేహ సంబంధంగా మార్చుకొని వాటినే ఒక ప్రేమగా దిద్దుకొని ఆ ప్రేమలో వారు ఒకరినొకరు విడలేని స్థితిగా వస్తున్నారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే వారి విద్యాభ్యాసము కుంటుపడుతుంది. వారు చదువులో వెనుకబడిపోతున్నారు కాలేజీల్లో. దీనివల్ల తల్లిదండ్రులు వారి మీద ఎంత ఆశలు పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు కాలేజీలో వారికి ఫీజులుగా చెల్లించి చదివిస్తున్నారో వారు ఎంతో బాధపడుతున్నారు. వారు వీరికి ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. ఎందుకంటే వారికి మందలిస్తే ఇవాళ రేపటి యువతీ యువకులు ఏం చేస్తున్నారంటే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు, లేకపోతే సూసైడ్ అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకనే తల్లిదండ్రులు యువతీ యువకులను మందలించడానికి భయపడుతున్నారు. ఇది ఇవాళ రేపు జరుగుతున్నది. ఇదే కాకుండా కాలేజీల్లో ఒకప్పుడు ఏముండేదంటే గురు శిష్య బంధం ఉండేది. గురువులను శిష్యులు గౌరవించేవారు, శిష్యులను గురువులు తీర్చిదిద్దేవారు. అయితే ఇలాంటి ఇవాటి రోజుల్లో కాలేజీ ఎడ్యుకేషన్ కమర్షియల్ ఎడ్యుకేషన్గా మారిపోయింది. గురువులుగా కమర్షియల్గా మారిపోయారు. వారు డబ్బు సంపాదనలో పడిపోయారు. వారు శిష్యులు వారు స్టూడెంట్స్ గురించి పట్టించుకోవడం లేదు. దానివల్ల గురు శిష్య సంబంధం ఉండడం లేదు. ఒకప్పుడు అనేవారు గురోర్ బ్రహ్మ, గురోర్ విష్ణు, గురోర్ సాక్షాత్ మహేశ్వర, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువును బ్రహ్మ విష్ణువు మహేశ్వరునితో పోల్చుకొని గురువును వారు పూజించేవారు. కానీ ఇవాళ రేపు అలాంటి పరిస్థితి లేదు. అందుకని గురువులకు శిష్యులకు సంబంధము అంతగా లేకుండా పోతుంది. గురువులు శిష్యులను గమనించడం లేదు, శిష్యులు గురువులను కేర్ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితి ఇవాళ రేపు ఉంది. అయితే యువకులు యువతీ యువకులు ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు వారు మేము అన్నదే కావాలి, మేము చేయవలసిందే చేస్తాము అని అనుకుంటున్నారు. అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే వారి ఆలోచనలను గౌరవించాలి. వారి అభ్యున్నతి కొరకు వారికి ఒక స్నేహితుడిగా వారికి తోడ్పాటుగా ఉంటూ వారి ఆలోచన ప్రకారంగా వారు ముందుకు వెళ్ళడానికి వీరు సహకారం అందించాలి. అలానే కొందరికి ఏమవుతుందంటే వారి జీవితంలో అసలు గమ్యం ఏంటో తెలియడం లేదు. అయితే వారికి గమ్యం గురించి చెప్పి జీవితంలో వారు ఏం కాగలుగుతున్నారు, అబ్దుల్ కలాం లాగనా లేక మదర్ తెరాసా లాగనా, వారు ఏమి కావాలనుకుంటున్నారు, ఎలా వారు ఈ దేశానికి దేశోన్నతికి పాటుపడదలుచుకున్నారు అని ముందు వారి నుంచి తెలుసుకొని వారికి ఒక గమ్యం ఏర్పరిచి ఆ గమ్యం ప్రకారంగా వారిని ముందు నడవడానికి వారికి తోడ్పాటు చేయాలి. ఇది ఇవాళ రేపు చేయవలసింది. అదే కాకుండా ఉడుకు రక్తం ఉండనివ్వదు, యవ్వనపు పొంగు నిలవనివ్వదు. ఉడుకు రక్తంలో వాళ్ళు ఏం చేస్తామంటే మేము ఏదో ఒకటి సాధించి తీరుతాము, మేము సాధించి ఈ దేశానికి ఒకటి చేసి చూపిస్తాము అని అంటారు. అలానే యవ్వనపు పొంగులో వారు ఏం చేస్తారంటే ఈ యవ్వనంలో ఉన్నప్పుడు వారికి వెనక ముందు తెలియదు కాబట్టి వారు ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని దారి తెలియకుండా ఉండి ఉంటారు. అలాంటి వారికి తల్లిదండ్రులు ఒక స్నేహితుల్లాగా వారికి దారి చూపించాలి. ఈ మధ్య జరిగింది ఏంటంటే యువతీ యువకులు అసలు నిజంగా యువతీ యువకులు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. ఈ మధ్య ఓ 5 మంది యువతీ యువకులు ఒక 5 మంది యువకులు ఏం చేశారంటే వారు ఆలోచించుకొని ఒక టెంపో తీసుకొని అందులో నీళ్లు అన్నము బట్టలు పెట్టుకొని మార్నింగ్ సమయంలో ప్రొద్దున 5-6 గంటల సమయంలో సిగ్నల్స్ దగ్గర ఫుట్పాత్ మీద పడుకున్న వారు ఎవరికైతే ఏ దారి లేని వారు అలాంటి పేదవాళ్లకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్లకు లేపి వారికి స్నానం చేయించి వారికి బట్టలు వేసి వారికి అన్నం పెట్టి ముందుకు పోతున్నారు. ఇలా ప్రతి సిగ్నల్ దగ్గర వాళ్ళు చేస్తున్నారు. ఇది కూడా వారు యువకులు చేసే ఒక సేవ, సంఘ సేవ. ఇలా సేవ చేస్తున్నారు. అదే కాకుండా చిన్నతనంలోనే ఆదిశంకరాచార్యులు యువకునిగా ఉండి అద్వైతము బోధించారు. వారు స్వామి వివేకానంద అమెరికాలో చికాగోలో మత సభలో వారు ప్రసంగించి అన్ని దేశాల మతస్థులను అబ్బురపరిచి వారికి హిందూ మతము అంటే ఏంటి అని తెలియజేసి భారతదేశం అంటే ఏంటి అని వారికి తెలియజేసి వారిలో భారతదేశం గురించి మంచి మంచి అభిప్రాయం కలిగేలాగా చేశారు. ఇలా యువకులు తలుచుకుంటే ఏదన్నా చేయలేరు. యువకులే భావి భారత పౌరులు. యువకుల ఆలోచన శక్తి వారిని ఈ దేశానికి ఎలా నడిపిస్తుందో ఆ ప్రకారంగానే ఈ దేశం నడుస్తుంది. యువకులు ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, శాస్త్రజ్ఞులు అవుతున్నారు, ప్రొఫెషనల్స్ అవుతున్నారు, రాజకీయవేత్తలు అవుతున్నారు. అలానే కాకుండా బిజినెస్లో కూడా అనిల్ అంబానీలాగా చైతన్యవంతులై బిజినెస్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలా ఇదే కాకుండా సినిమాల్లో కూడా హీరోయిన్గా పనిచేస్తూ వారు ప్రాముఖ్యత పొందుతున్నారు. అంటే యువకులు ఈ ఇవాటి కాలంలో ఈ దేశంలో ఏదన్నా సాధించగలరు. రాజకీయవేత్తలుగా యువకులు ఈ దేశాన్ని ప్రపంచ పటములో ఒక గుర్తుగా నిలబెట్టగలుగుతున్నారు. దేశాన్ని ఒక వెలుగు వెలిగించేది కూడా ఈ యువతీ యువకులే. వారి మీదనే ఈ దేశము ఆధారపడి ఉంది. వారు ఈ దేశానికి నిర్దేశకులు, నడిపేవారు, సిరి సంపదలు కాపాడేవారు, స్థితిగతులు చూసేవారు, ఏకాగ్రతగా ఉంచేవారు, ఋషులను, యోగులను, సాధువులను కాపాడేవారు మరియు సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటేవారు. వీరే యువకులు. యువకులే లేకుంటే ఇవాటి కాలంలో దేశము కుంటుపడుతుంది, స్తంభించిపోతుంది. అందుకని యువతీ యువకుల పాత్ర ఈ దేశంలో చాలా ప్రాముఖ్యంగా ఉంది. మన దేశ జనాభా ఇప్పుడు 130 కోట్లు. అందులో ఈ యువతీ యువకులే 30 కోట్ల మంది ఉన్నారు. ఈ 30 కోట్ల మంది ఈ యువతీ యువకుల జనాభాయే ఈ దేశానికి ముఖ్యము. వారే ఈ దేశానికి దిశానిర్దేశకులు, అభ్యున్నతికి పాటుపడేవారు, దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడేవారు, పేదలకు అండదండగా నిలిచేవారు, ఈ దేశాన్ని ముందు నడిపేవారు, ఈ దేశానికి వారే ఒక దిక్సూచిగా నిలిచేవారు. అందుకని ఈ దేశానికి ఈ యువతీ యువకులు ఎంతో అవసరము. వారు చైతన్యంగా ఉంటే ఈ దేశము అభివృద్ధి పథంలో నడుస్తుంది. వారి చైతన్యమే ఈ దేశానికి సంరక్ష.
ఓకే, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అయితే యువతి యువకులు ఉద్యోగం లేదనంటే ఎన్నో రకమైనటువంటి ఉన్నాయి, రాజకీయాలు కానివ్వండి, వేరే ఇతర ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ సంస్థలు అట్లా కొత్తవి కూడా పెట్టాలి, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని చెప్పి చాలా చక్కని వివరించారు. అయితే మరి ఇప్పుడు మారుతున్న కాలంలో పెళ్ళిళ్ళు కొంతమంది మనస్పర్ధలు వచ్చి కొంత దూరంగా ఉండడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇలాంటి ఇప్పుడు వాళ్ళకి చక్కటి ఉద్యోగం ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది ఉద్యోగం, అయినా కానీ మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి అంటారు.
ఇది ఏమవుతుందంటే నిజంగా వాళ్ళు కాలేజీలో చదువుకునే టైంలో, యువకులు కాలేజీలో చదువుకునే టైంలో వారికి పెద్దలు పెళ్లిళ్ళు చేయకూడదు. ఎందుకంటే వారి చదువు కుంటుపడుతుంది, వారి చదువు ముందుకు సాగదు. అందుకనే వారు కాలేజీకి వెళ్లే సమయంలో, వాళ్ళు కాలేజీ పూర్తయ్యే వరకు వారికి పెళ్లిళ్ళు చేయకూడదు. అదే కాకుండా సపోజ్ వాళ్ళది స్టడీ అయిపోయిన తర్వాత కూడా పెళ్లిళ్ళు చేస్తే ఇవాళ రేపు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ లో భర్త పొద్దుందాకా డే టైంలో ఉద్యోగం చేస్తాడు, భార్య రాత్రి సమయంలో ఉద్యోగం చేస్తుంది. అయితే భార్య భర్తలు కలుసుకునే సమయమే ఉండదు. వారు పిల్లలను ఏం చేస్తున్నారంటే క్రీచీలో ఉంచి వాళ్లను సంరక్షణ చేయిస్తున్నారు. అంటే దీని వల్ల ఏమవుతుందంటే వారికి భార్యాభర్తల సంబంధం అనేది ఉండడం లేదు. అలానే పిల్లలకు తల్లిదండ్రుల యొక్క సంరక్షణ దొరకడం లేదు, వారి యొక్క ఆదరణ లభించడం లేదు. అందుకనే ఈ రోజుల్లో కొన్ని చోట్ల భార్యాభర్తలు వారు మెంటల్ టెన్షన్ వల్ల వారు ఏం చేస్తున్నారంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, మేము ఇలా ఉంటున్నాము, మాకు ఇలా మెంటల్ టెన్షన్ ఉంది, మేము ఏం చేయాలి అని కూడా అడుగుతున్నారు. అయితే వాటికి కొందరు సైకాలజిస్టులు ఇవాళ రేపు చెప్పింది ఏంటంటే, మీరు ముఖ్యంగా ఇద్దరు కలుసుకోవడము ఇంపార్టెంట్, అందుకని మీరు ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఉద్యోగం మానేసి మీరు ఇద్దరు ఒక చోటగా కలిసి సంబంధము పెంచుకొని సామరస్యంగా ఉంటూ దంపతులుగా ఉంటూ ఉంటే మీకు ఈ మెంటల్ టెన్షన్స్ ఉండవు, మీరు ఈ కుటుంబాన్ని నడిపించే టెన్షన్ కూడా ఉండదు, మీరు ఆనందంగా జీవితం సుఖ సంతోషాలుగా గడుపుతారు అని సైకాలజిస్టులు కూడా వారికి ఈ మధ్య కొన్ని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే వీరికి ఇవాళ రేపు ఉద్యోగాలు దొరకడం లేదని అనుకుంటున్నాము. నిజమే, మన భారతదేశం జనాభా 130 కోట్లలో 20 కోట్ల మంది నిరుద్యోగులు. అందుకనే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నాయి. ఈ నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి
ఇప్పుడు ఈ నిరుద్యోగ భృతి ఇవ్వడం వల్ల వీళ్ళకి లాభం అంటారా నష్టం అంటారా?
అంటే దీని వల్ల లాభాలు ఉన్నాయి, నష్టం ఉన్నాయి. ఒకటి ఏంటంటే పేదరికంలో ఉన్న యువతి యువకులకు ఈ నిరుద్యోగ భృతి వల్ల వారికి జీవనం గడపడానికి ఉపయోగపడుతుంది. అలానే కొందరు దీన్ని మిస్యూజ్ చేసుకొని వారు ఇక ముందు ఏ ఉద్యోగము చేయకుండా అలాగే ఉండడానికి కూడా వీలుంది. అందుకని ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మంచిగా చేసుకుంటే, మంచిగా ఆలోచించి చూసుకుంటే మంచి జరుగుతుంది, దాన్ని చెడుగా తీసుకొని వారు జీవితంలో ఉపయోగించుకుంటుంటే వారికి చెడుగానే అవుతుంది.
ఓకే, రెండు ఆప్షన్స్ మన దగ్గరనే ఉన్నాయి.
అవును.
అయితే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఇస్తారు అది?
వీరు
గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు,
గవర్నమెంట్ అబౌట్ 20-25 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్లకు ఈ నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. అది కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నారో చూసి దాని ప్రకారంగా వారు ఈ నిరుద్యోగ వృత్తి వారు శాంక్షన్ చేస్తున్నారు.
అంటే ప్రతి ఒక్కరికి దీంట్లో ఏమైనా క్వాలిఫై అనేది అట్లాంటిది ఏమైనా చూస్తారా వాళ్ళు? అంటే అబ్బాయికి అన్ని ఉన్నాయి అయినా ఉద్యోగం రాలేదని అంటారు.
అంటే వీరికి జనరల్ గా ఏం చూస్తారంటే వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ గానీ ఇలాంటి చదువు చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ అంటే ఏవో చదివిన వాళ్ళకు ఇవాళ రేపు ఈ నిరుద్యోగ భృతి గవర్నమెంట్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి. అలానే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఏం చేయాలి, ఎలా అయితే ఈ నిరుద్యోగులు తగ్గుతారని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వారు వారికి
సెంట్రల్ గవర్నమెంట్ అలా ఆలోచిస్తూనే కొన్ని మిషన్స్ కూడా దాంట్లో పెట్టుకోండి కంపెనీలకి అని చెప్పి కొన్ని ఆటో మిషన్స్ తెప్పిస్తున్నారు. దీనివల్ల కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు కదా. మరి గవర్నమెంట్ ఈ మిషన్స్ అని ప్రోత్సహించకపోతే అందరికీ ఉద్యోగాలు ఉంటాయి కదా.
అందుకనే వీళ్ళు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదువుకున్న వాళ్ళలో నైపుణ్యత పెంచుతున్నారు.
ఓకే,
ఆ నైపుణ్యత పెంచి వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే వాళ్ళకు గవర్నమెంట్ తరఫున సహకారం అందించి ఫండ్స్ ఇచ్చి వారికి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కూడా ప్రోత్సహిస్తున్నారు. అదే కాకుండా వారి నైపుణ్యంతో ఇండస్ట్రీస్ వాళ్లకు చెప్పి ఇండస్ట్రీస్ లో కూడా వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అయితే ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీరిని వారి ఇండస్ట్రీలో తీసుకున్న తర్వాత వారికి తగినట్టుగా తీర్చిదిద్దుకోవడానికి 6 నెలలు సంవత్సరము వారికి ట్రైనింగ్ ఇచ్చి వారి ఇండస్ట్రీకి వీరు ఎలా ఉపయోగించుకోవాలో వారికి ఆ నైపుణ్యత కలిగించి తర్వాత వారిని ఉద్యోగంలో చేర్చుకుంటున్నారు.
ఓకే, అయితే ఇప్పుడు మన దేశంలో ఎలాంటిది ఒక సంస్కృతి పెరిగిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న ఇప్పుడు కొంతమంది బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని చెప్పి వీళ్ళు డాక్టర్ రంగంలోకి దిగిన తర్వాత వీళ్ళు 1 లక్ష రూపాయల ఫీజు అనేది ఒక ఆపరేషన్కి దేనికి అని చెప్పి వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు కట్టండి, ఆపరేషన్ రేపు పెట్టుకుందాం. మరి మీరు ఎప్పుడు డబ్బులు కడతారు, ఎంత తొందరగా పెట్టుకుంటే అంత మంచిది పేషెంట్కి అని చెప్పి ఈ విధంగా అంటున్నారు కదా. అయితే ఇప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నాయి, కొంతమంది దగ్గర మనీ కలెక్ట్ చేసి పలానా ఆపరేషన్కి 10 లక్షలు అవుతుంది, పలానా ఆపరేషన్కి 10 లక్షలు అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. అయితే మరి నేనేమంటున్నానంటే కొద్దిగా ఈ ఆపరేషన్కి 10,000 అవుతుంది, వీళ్ళు ఈ విధంగా తీసుకోవాలి అని చెప్పి మన దగ్గర వసూలు చేసి వీళ్ళు డాక్టర్లకు కడుతున్నారు డబ్బులు. అయితే నేనేమంటున్నానంటే డాక్టరే, ఇప్పుడు డాక్టర్ చేసేది ఏముంది, కొయ్యాలి, దాంట్లో ఆపరేషన్ చేయాలి, తర్వాత కుట్లేయాలి, ఆ కోస్తానికి ఎంత అవుతుంది, కుట్లేస్తానికి ఎంత, దండు చేయడానికి ఖర్చు దేనికి అవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒక గోల్డ్ మేకర్ని ఒక ఉంగరం చేయాలంటే నేను చేయిస్తాను ఒకరోజు అట్లా, మామూలు దానికి సమస్యని కాదు, దానికి ఎంత ఏదో మామూలుగా రోజువారి ఇంత రుసుము అని ఇచ్చేసి సరిపోతుంది కదా. ఇట్లా లక్షలు అనేది దేనికి ఖర్చు పెడుతున్నారు ఈ డాక్టర్లు, దేనికి తీసుకుంటున్నారు వీళ్ళు?
నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు చదువు అనేది కమర్షియల్ అయిపోయింది. ప్రతి కాలేజీ వాళ్ళు కమర్షియల్ గా ఆలోచించి ఫీజులు వసూలు చేస్తున్నారు. డాక్టర్ చదువు చదవాలంటే ఫీజు 10 లక్షల రూపాయలు. ఆ 10 లక్షలు ఎలా కడతారు అనేది వారు ఆలోచించడం లేదు. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్లకు పర్మిషన్ ఇస్తున్నది. దీని వల్ల ఏమవుతుందంటే ఈ చదువు కమర్షియల్ అయిపోయి వైద్యము చదువు ఏదైతే 10 లక్షలు కడుతున్నారో ఒక సంవత్సరానికి, ఇదంతా వాళ్ళు ఎలా వసూలు చేసుకోవాలి, తర్వాత వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి అని ఈ వైద్యులుగా వైద్య చదువు MBBS కానీ MD కానీ చదివిన వాళ్ళు ఆలోచిస్తున్నారు.
మనతోటి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో
హలో
హలో, నమస్కారం అండి, వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర. ఎవరు మాట్లాడుతూ మీ పేరు చెప్పండి.
నమస్తే అండి, నా పేరు సాయి గిరీష్, మాట్లాడుతున్నాను నెల్లూరు జిల్లా గోడూరు నుంచి.
నెల్లూరు జిల్లా గోడూరు నుంచి సాయి గిరీష్ గారు. ఈ రోజు మన మోటివేట్ స్పీకర్ బిజ్జా నాగభూషణం గారు ఉన్నారు, వారితో మాట్లాడి ఇప్పుడు మీరు కూడా ఒక కాలేజీ గురించి అటు ఇటు చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకోండి.
నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్?
నమస్కారం సార్, నేను ఎక్సలెంట్.
అవునా, మీరు ఎక్సలెంట్ అంటే మీతో పాటు నేను కూడా చాలా ఎక్సలెంట్ అని అనుకుంటా ఉన్నా. అయితే ఈ రోజు మార్నింగ్ మంత్రలో మీతో మాట్లాడడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, బికాస్ ఆఫ్ ఇన్ ఓన్లీ సో మెనీ మోటివేటర్స్ ఆర్ దేర్. మనం చాలా మందిని రీచ్ కాకపోయినా అందులో కొంతమందినైతే మనం రీచ్ అవుతూ ఉంటాం, కాబట్టి నాకు మోటివేటర్స్ రీచ్ అవ్వడం చాలా ఇష్టం, వారితో మాట్లాడడం ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి తెలియనాటివి మోటివేటర్స్ ద్వారా మనం మోటివేట్ అవ్వచ్చు కాబట్టి. అయితే ఈ రోజు నా క్వశ్చన్ ఏంటంటే సార్, మన ఇష్ట ప్రకారం మనం అంటే పిల్లలకి ఇష్ట ప్రకారం వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు ఏం చేయాలా అనే దాని ప్రకారం వాళ్ళు పోతే మంచిదా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఫస్ట్ ఇంటి వాళ్ళు వాళ్ళు చెప్పి వాళ్ళు ఈ దారిలో మీరు బీటెక్ చదవండి లేకపోతే మీరు డిగ్రీ చదవండి అని వాళ్ళ చాయిస్ ప్రకారం పోతే బెస్ట్?
పిల్లలకు బాల్యంలో మాత్రము గురువులు తల్లిదండ్రులే, వారు నేర్పిన ప్రకారంగానే వారి మనస్సులో అతుక్కొని వారు తయారవుతారు. అయితే వారికి చిన్నతనములో ఏమీ తెలియదు, వారి మనసు తెల్ల కాగితం లాంటిది. అలాంటప్పుడు పిల్ల తల్లిదండ్రులు స్కూల్లో చెప్పే గురువులే వారికి ఆదర్శులు అవుతారు. వారు చెప్పిందే వారి మనస్సులో నాటుకుపోతుంది, దాని ప్రకారంగా వారు చేస్తారు. ఇక యువతీ యువకులు అంటారా, యువతీ యువకులకు వారికి ఈ రోజుల్లో వారి స్వతహాగా ఆలోచన ఉంటాయి. మనము పెద్దవాళ్ళం చెప్తే ఏమంటారంటే, మీవి పాత చింతకాయ ఆలోచనలు, మీ ఆలోచనలు ఇప్పుడు బనికిరావు, నేటి సమాజంలో జరుగుతున్నది వేరు, మాలాంటి వారి ఆలోచనలు మీరు గౌరవంగా తీసుకొని మమ్మల్ని ముందుకు నడిపించాలి అంటారు. అందుకని ఈ సమయంలో ఇప్పుడు జరుగుతున్న సమయంలో యువతీ యువకుల వారి ఆలోచన ప్రకారంగా మనము నడవనివ్వాలి. వారేంటంటే ఈ బోటు నడిపేది వారే, మనము వారికి లైఫ్ బెల్ట్గా ఉండాలి. వారు ఎక్కడ వారు ఆ బోల్తా పడకుండా చూసేది తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండి వారికి మార్గదర్శనం చేసి వారి యువకుల ఆలోచనలకు వీరు ప్రోత్సాహించి వారికి ముందు నడిపేలాగా చేయాలి. యువకులు ఈరోజు వారి ఆలోచన ప్రకారంగానే చేస్తారు, కానీ తల్లిదండ్రులు కానీ వేరే వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు వినరు. వారి ఆలోచనే వారికి ముఖ్యము. అందుకే ఏమంటారంటే ముఖే ముఖే సరస్వతి అంటారు. అంటే ప్రతి ఒక్కరి ముఖములో సరస్వతి ఉంటుంది, వారికి ఆలోచన జ్ఞానము ఇస్తుంది. అందుకని యువతీ యువకులు నేటి సమాజంలో వారు నడిచే నడకను మన ఆలోచనలను మనము ప్రోత్సహించాలి. పెద్దలు ప్రోత్సహించడమే గొప్పతనము. యువతీ యువకులకు మనము MBBS చదవమని కానీ లేకపోతే ఇంజనీరింగ్ చదవమని కానీ మనము వారికి చెప్తే వారికి ఇష్టం లేకుండా జరిగేటివి కూడా కొన్ని ఉన్నాయి. నేను ఆర్ఈసి వరంగల్లో చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక అబ్బాయికి అసలు ఎంబీబీఎస్ చదవాలని ఇష్టం లేదు, అయినా తల్లిదండ్రులు అక్కడ వరంగల్ జిల్లాలో కాకతీయ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఆయన ఒక్క సంవత్సరం ఉండలేని ఆ అబ్బాయి ఆ కాలేజీ మాని మళ్ళీ వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. అందుకని యువతీ యువకులు వారి ఇష్టానుసారము వారు ఏమి చదవాలంటే వారు చదివేదానికి మనం ప్రోత్సహించాలి. వారు సంఘ సేవకులు అయితా అంటే ప్రోత్సహించాలి, వారు దేశభక్తులు అయితా అంటే ప్రోత్సహించాలి, వారు శాస్త్రజ్ఞులు అయితా అంటే ప్రోత్సహించాలి, వారు సంఘ సంస్కర్తలు అయితా అంటే ప్రోత్సహించాలి. లేకపోతే వాళ్లకు కళలలో ప్రాముఖ్యత ఉండి సంగీతం నేర్చుకుంటా అంటే అందులోనే వారిని ప్రోత్సహించాలి, లేక నృత్యము ఇలాంటివి వారికి ఇష్టం ఉంటే వారిని ఆ రంగంలోనే ప్రోత్సహించాలి. కొందరికి కళలంటే ఇష్టము, కొందరికి ప్రొఫెషనల్స్ అంటే ఇష్టము, కొందరికి బిజినెస్ చేయాలంటే ఇష్టము. అందుకని యువతీ యువకులకు వారికి ఏది ఇష్టమో వారి మనోవాంఛ ప్రకారంగా వారికి ముందుకు పోనివ్వాలి. వారు అలా వారి ఇష్ట ప్రకారంగా చేస్తేనే వారు దానిలో ముందుకు పోగలుగుతారు, దేశానికి వారు పాటుపడగలుగుతారు.
ఓకే, ఇప్పుడు మీరు రోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇలాంటివి మంచి మంచి విషయాలు విద్యార్థులకు మంచి మాటలు అని చెప్పి పంపిస్తున్నారు కదా, ఆ మంచి మాటల్లో కొన్ని చెప్పండి. ఏమేమి పంపిస్తారు మీరు రోజు పొద్దున, మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు?
నేను ప్రతిరోజు పొద్దున 4 గంటలకు లేస్తాను. 4 నుంచి 5 గంటలకు రెడీ అయ్యి 5 నుంచి 6 గంటల వరకు నేను ఆలోచించినవి ఏవైతే ఉన్నాయో, అమృత వాక్కులు గాని వేరే రచనలు గాని ఇవన్నీ ఒక డైరీలో రాసుకొని తర్వాతలో నేను వాటిని వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టి వాటిని ప్రజలకు అందిస్తాను.
మనతో ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. గుంటూరు నుంచి జానీ గారు ఉన్నారు. జానీ గారు నమస్కారం అండి.
హాయ్ సార్, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్.
వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? మీరు
మార్నింగ్ మంత్రం మొదలైనప్పటి వాన మొదలైందండి. ఏ మంత్రం ఏమో తెలియదు కానీ మీ షో అద్భుతం.
పొద్దున్న గుంటూరు వాళ్ళు చల్లగా ఉండాలని హైదరాబాద్ మంత్రం వేసాం.
ఆ మంత్రంతో పాటు మంత్రపాటి గురువారు వచ్చిన చాలా సంతోషం అండి.
మన మీరు మాట్లాడండి, మోటివేషన్ స్పీకర్ అన్నమాట.
ఓకే ఓకే. హాయ్ సార్.
హాయ్, నమస్కారం సార్.
గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్?
ఓ, ఐ యామ్ ఎక్సలెంట్. ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఎక్సలెంట్.
యా, అసలు మీ వాయిస్ అయితే సూపర్ సార్. అసలు వినకొద్ది ఇంకా వినాల్సింది.
ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
ఎందుకంటే ఒకటి నార్మల్ గా చెప్పే మాటలు ఒక రకంగా ఉంటే, మోటివేట్ గా చెప్పేటప్పుడు చెప్పే విధానం ఉంటుంది చూసారా సార్? అసలు ముందు దానికి ఫిదాయిపోవాల్సింది వినేవాళ్ళు.
చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను దానికి మీకు.
ఏం లేదు సార్, మీ ఒక మోటివేట్ మెసేజ్ ఎలా అంటే, ఇప్పుడు మారుతున్న జనరేషన్ మేబీ అంటే సోషల్ మీడియాకి కొంచెం బాగా ఎడిట్ అయిపోయి పేరెంట్స్ కూడా దూరం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది కదా.
అలాంటి సందర్భంలోనైనా ఎవరైతే సెల్ ఫోన్ కత్తుకుపోయినాడో ఆ రకంగా నుంచే వాళ్ళు ఈయన మోటివేషన్ ఇస్తున్నారనమాట. అందులో మార్గం ఎంచుకున్నారు ఆయన కూడా.
అయితే అదే మళ్ళీ చెప్పదలుచుకున్నాను, స్కూల్లో పిల్లలు మొబైల్ ఫోన్లకు అలవాటు పడి అందులో స్పోర్ట్స్ గేమ్స్ కార్యక్రమాలు సినిమాలు చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకా ముందుకు పోయి కంప్యూటర్కు హత్తుకుపోయి కంప్యూటర్లో వారు ఈ కార్యక్రమాలు కూడా చూస్తున్నారు. అదే కాకుండా గూగుల్లో యూట్యూబ్లో వారికి కావలసిన కార్యక్రమాలు చూస్తున్నారు. అయితే ఏమవుతుందంటే ఈ మధ్య ఒకటి యూట్యూబ్లో ఒక కార్యక్రమం ఏమొచ్చిందంటే సూసైడ్ చేసుకునేది ఎలా అనేది వచ్చింది. దాన్ని బట్టి కొందరు ఏం చేశారంటే నిజంగానే ఓ 5-6 మంది సూసైడ్ చేసుకున్నారు. దీన్ని చూసి ఆ గవర్నమెంట్ దాన్ని స్టాప్ చేయించింది. ఇలా కొన్ని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వస్తుంటాయి. వీటి గురించి మనము పిల్లలను జాగ్రత్తగా ఉంచాలి, వాటికి జోలికి పోకుండా చేయాలి.
ఓకే, వాటి జోలికి పోకుండా ఉండాలంటే ముందుగా పిల్లలకి అలవాటు చేస్తుంది మనమే సార్ వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారను, అన్నం తినట్లేదనో, లేకుంటే హోంవర్క్ చేయట్లేదు, స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి భయపడి ముందుగా మనమే అలవాటు చేస్తున్నాం. అలవాటు చేయకుండా ఉండాలంటే అది కాకుండా ఇంకా వేరే విధంగా ఇంకేదన్నా విధంగా ఉంటే కొంచెం ఈజీగా చెప్పాలి.
దాన్ని మర్చిపోవాలంటే ప్రస్తుతం మారుతున్న కాలంలో ఏమి తీసుకోవాలి జాగ్రత్తలు అన్నట్టుగా?
ఇవాళ రేపు పిల్లలు వెరీ ఫాస్ట్ జనరేషన్.
ఒక్క నిమిషం, మనతో ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. ఏం పేరండి? కృష్ణ. క్రిష్ గారు ఎలా ఉన్నారు సార్? మీరు బాగున్నారా? ఓకే ఓకే. మనతోటి మోటివేట్ స్పీకర్ బిజ్జా నాగభూషణ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. క్రిష్ అని పేరు.
నమస్కారం క్రిష్ గారు. హలో.
నమస్కారం అండి.
చెప్పండి క్రిష్ గారు.
రచయిత కవి అండి.
నేను కవి, రచయిత, గేయకర్త, సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త.
గేయకర్త అంటే పాటల్ని ఇది
నేను రాసిన పాటలు
ట్యూన్ చేస్తారన్నమాట.
నేను తెలుగులో, మరాఠీలో, ఇంగ్లీష్లో రాస్తాను. మూడు భాషల్లో రాస్తాను నేను. నాకు ఈ మధ్య ఒక ఆఫర్ కూడా ఉంది సినిమాలో పాటలు రాయడానికి, రెండు పాటలు రాయడానికి.
వెరీ గుడ్. అంటే నేను డైరెక్షన్ ఏంది అంటే ఇప్పుడు డెమో ఫిలిం అట్లా చేస్తున్నాం అన్నట్టు. దాని ద్వారా మాకు ఇట్లా చూసే వారికే వచ్చింది అన్నట్టు, ఇట్లా మార్నింగ్ మీద ఉంది అని చెప్పేసి.
నేను సినిమా పాటలు కూడా రాయగలను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే, స్కూల్ టైం నుంచే పాటలు రాయడం నాకు అలవాటు. నేను బాంబేలో ఒక తెలుగు నాటకము వేయించాను, ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్లకు నాటకాలు ఉండవు. ఒక హాల్లో ఒక తెలుగు నాటకం వేయించి ఆ నాటకంలో ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎన్ని పాటలు కావాలో ఆ పాటలన్నీ రాసి, ఆ పాటలను అక్కడ ప్రదర్శింపజేసి, ఆ పాటలు ఒక బుక్గా ప్రింట్ అయినాయి.
అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి.
నేను చిన్నప్పటి నుంచే 5 సంవత్సరాల నుంచే నేను ఈ గేయాలు ఇవన్నీ రచనలు చేస్తున్నాను. నేను స్కూల్ టైంలోనే నేను రాసిన భారత చైనా యుద్ధం గురించి రాసింది మా స్కూల్ హౌస్ మ్యాగజైన్ లో ప్రచురించబడింది. అప్పటి నుంచి నేను స్కూల్లో ఎస్సే రైటింగ్ లో డిబేటింగ్ లో ఫస్ట్. నేను ఎస్సే రైటింగ్ అంటే చాలా మంది భయపడి నాతో పాటు ఎస్సే రైటింగ్ వచ్చేవాళ్ళు కాదు, నాకు తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుందని వారికి తెలుసు, అందుకనే వారు అటెండ్ అయ్యే వాళ్ళు కూడా కాదు.
గదగదలు అడిపోయారు అప్పట్లోనే. ఓకేనండి కృషి గారు, జానీ గారు చాలా సంతోషం. మరి
ఓకే గురుగారు, మీద ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను విన్న ఒక పారడీస్ అంటే మీరు సెల్ ఫోన్ గురించి ఏదైతే టాపిక్ తీసుకున్నారు, సో ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ల్యాండ్ అని పడే కష్టాలు జస్ట్ ఒక 2 లైన్స్ పాడి తెలిపోతాను. నారాతమారి సెల్ఫోన్లు చేరి మార్చింది నా జీవితం, అయితే కాలం ఐఫోన్ మోహం చింపింది నా కాగితం, ల్యాండ్ లైన్ నేను ఓల్డ్ అయినాను. ఇంకా చాలా ఉంది బట్ గుర్తుంది 2-3 ముక్కలు మాత్రమే.
మీది గేమ్ ఏదైతే మీరు రాశారో
జానీ గారు వాడింది,
జానీ గారు మీరు వాడింది ఈ గేమ్ చాలా బాగుంది. ఈ ఇలాంటివి మీరు ఇంకా రాస్తూ ఉండండి, ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉండండి.
హలో, కట్
అయిపోయింది. ఉన్నారా లైన్ లో?
ఉన్నాను.
ఓకే ఓకే, చాలా సంతోషం. మరి గురువు గారు కూడా మంచి మంచి పాటలు పాడుతున్నారు, మరి మీ ఇద్దరు కాంబినేషన్ లో కూడా ఒక మంచిది ఏదన్నా ఒకటి తయారు చేయండి, చాలా బాగుంటుంది.
కృషి గారు మీరు కావాలంటే మీరు చేసే సినిమా డైరెక్షన్ దానికి కూడా నేను పాటలు రాసి ఇవ్వగలను. నేను ఏమి పారితోషికం తీసుకోను, నేను మీకు పాటలు రాసిస్తాను. నేను ఏంటంటే ఈ సినిమా కూడా సామాజిక సేవ, సంఘాన్ని చైతన్యపరిచేది సేవ, అందుకని ఇలాంటి సేవకు కూడా మనము ప్రోద్బలం ఇవ్వాలి. అందుకని నాతో అయినంత వరకు నేను సమాజ సేవ దలుచుకున్నాను కాబట్టి ఈ సినిమా కూడా ఒక సమాజ సేవే కాబట్టి నేను సినిమా కూడా పాటలు రాసినా కానీ నేను ఏ పారితోషికం ఎలాంటి పారితోషికం తీసుకోనని కూడా చెప్తున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన ఆఫర్ 2 పాటలు సినిమా కూడా నేను వారికి క్లియర్ గా చెప్పాను, నాకు ఏమి పారితోషికం వద్దు, నేను మీకు రాసిస్తానని.
ఉచితంగా రాసిస్తాను చెప్పారు, మీకు కూడా అటువంటిదే ఇస్తా అంటున్నారు. ఓకే అండి కృష్ణ గారు, చాలా ధన్యవాదాలు మరి ఫోన్ చేసినందుకు.
థ్యాంక్ యూ.
అంటే ఇది ఇండియన్ ఆర్మీ గురించి అండి
ఇండియన్ ఆర్మీ గురించి సమాజంలో చైతన్యం వచ్చే రకంగా నేను రాసిస్తాను. గురుగారు మీరు మరాఠీలో అన్నారు, మరాఠీ భాష అయితే నాకైతే రాదు, మీరు మరాఠీలో ఏదన్నా ఒక రెండు నిమిషాలు చెప్పండి.
మరాఠీలో ఏమైందంటే నేను న్యూ ఇండియా అష్యూరెన్స్ లో
మరాఠీలోనే మాట్లాడండి,
అదే మరాఠీలో మీ తుమాలో సాంగ్తో కి మీ ముంబై మది అని పుణే మది కామ్ కెళ్ళలా అని మీ స్కూల్ మది ముంబై మది స్టడీ కెళ్ళలా అంతా ఆజుబాజుతా లోక్ సగలే మహారాష్ట్ర సోతే మనం మళ్ళా 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 సగలే ఫ్యామిలీనా అని మళ్ళా ముళిగి ముళానా సగలేనా మరాఠీ అయితే మీ మరాఠీ శిక్లులా మళ్ళా స్కూల్ మది మరాఠీ ఎక్ సబ్జెక్ట్ పోతా మీ సబ్జెక్ట్ చిక్లో అవుతా మరాఠీ మరాఠీ సబ్జెక్ట్ స్కూల్ మది ముంబైలో అసా మాజా మరాఠీచా పరిచయ జాలేలా అని మళ్ళా కాయ సలా నంతర్ మాజా సర్వీస్ మది న్యూ ఇండియా సర్వీస్ మది మీ 33 వర్ష కామ్ కెలా తీత్ మధ్య మహారాష్ట్ర మది మంచి ముంబై పుణే మది 26 వర్ష కామ్ కెలా మంచి మ్యాక్సిమం మాజా సర్వీస్ జో అయినా ముంబై అని పుణే మది జాలేలా మీ పుణ్యామది ఎక్దా కామ్ కర్తా నా కాయ సలా మీ మేనేజర్ మనం పోతా ముంబై న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ మది మీ జవా క్యాబిన్ మది పోతో తెవా బాయర్చే ఆమ్చే యూనియన్ లీడర్ లా ఏక్ ఆమ్చా ఎంప్లాయీని సాంగిత్లా కీ తుమీ ఆత్మదలా మేనేజర్ కడే జా అని ఆమాలా ఏక్ కేలా తరీ ఆమి కామ్ కర్నార్ నాయి తరీ ఆమి కామి కర్నార్ నాయి మనూన్ త్యానా ఈ హే కరూన్ త్యానా ఆత్మది మాజే కడే పటవలే मग त्याने युनियन लीडर ने माझ्याकडे येऊन माझ्याकडे बसले आणि 10 मिनिट माझ्याशी बोललं आणि मी चहा पिलवलो त्यांना चहा पिला आणि त्याने त्याचा काय प्रॉब्लेम्स आहे ते काही सांगितलं नाही आणि ते बाहेर गेला. बाहेर गेल्यानंतर ते एम्प्लॉईनी विचारलं त्यांना हे काय काय केलं तुम्ही मॅनेजरला सांगितलं का. मग हे मॅनेजर मग युनियन लीडरने म्हणाला अरे तो देव माणूस आहे त्याला काय मी सांगणार म्हणून सांगितलं. मग नंतर मला दुसऱ्या एम्प्लॉईजने सांगितलं की असा हे दोघांमध्ये झालेला आहे म्हणून हेच मी आयडिया घेऊन मी मराठीमध्ये देव माणूस म्हणजे कोण म्हणून एक मी कविता लिहिलो असा झालेला आहे माझा प्रस्थान मराठीमध्ये.
ఓకేనండి, మీరు అద్భుతంగా మాట్లాడుంటారు దాంట్లో. నాకైతే ఇది హిందీ అయితే కొంచెం అర్థమయ్యేది. హలో, ఎవరన్నా కాలర్ ఉన్నారు మనతో? హలో హలో, క్రిష్ గారా మాట్లాడేది? ఓకే, అయితే ఇప్పుడు మీకు హిందీ వస్తుంది.
నాకు హిందీ కూడా వస్తుంది కానీ నేను హిందీలో రాయలేదు కానీ మరాఠీలో రాశాను, ఇంగ్లీష్ లో రాశాను.
మరాఠీ లాంగ్వేజ్ వేరే ఉంటుందా హిందీలోనే? అది కూడా
అసలు లిపి ఒక రకంగానే ఉంటుంది. ఇంగ్లీష్ మరాఠీ లిపి ఒకటే, కొన్ని ఒత్తులు అవన్నీ కొంత తేడా ఉంటుంది కానీ లేకపోతే లిపి మాత్రం ఒకటే. దీన్ని హిందీ లిపిని ఏమంటారంటే ఇది దేవనాగరి లిపి అంటారు. ఇది సంస్కృతం నుంచి వచ్చింది హిందీ లిపి. ఆ సంస్కృతం కూడా ఈ హిందీ లిపిలోనే రాస్తారు. అందుకని మన తెలుగు వాళ్ళంటే తెలుగులో రాసుకుంటారు ఈ సంస్కృత భాషను, కానీ నిజంగా సంస్కృత భాషకు దేవనాగరి లిపి అని పేరుంది. దేవనాగరి లిపి అంటే దైవ లిపి అన్నట్టు. ఆ దైవ లిపి సంస్కృత లిపి, దాన్నే హిందీలో వాడుతున్నారు, దాన్నే కొంత మార్పుతో మరాఠీలో కూడా మారుతున్నారు.
ఓకేనండి, చాలా సంతోషం బిజ్జా నాగభూషణం గారు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు మాకు. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు వచ్చినది, మరి చివరికి ఏదైనా చెప్పాలనుకుంటే ఒక నిమిషం చెప్పండి.
నేను ఇంగ్లీష్ లో రాసింది ఒకటి వినిపించదలుచుకున్నాను, థ్రిల్ 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 అనేది ఈ టాపిక్ మీద నేను రాశాను. ఈ టాపిక్ లో నేను రాసింది ఏంటంటే మనకు ఈ ప్రపంచంలో పిల్లగాళ్లతో వారి చేష్టలతో థ్రిల్ వస్తుంది, మ్యూజిక్ వినడం వల్ల థ్రిల్ వస్తుంది, యువతి యువతులు నాట్యం చేయడం వల్ల థ్రిల్ వస్తుంది, మనం ఒక కప్ కాఫీ తాగడం వల్ల మనకు థ్రిల్ వస్తుంది, ఇలా ఎన్నో రకాల థ్రిల్స్ మనకు ఈ జీవితంలో వస్తుంటాయి. కానీ ఇవన్నింటికన్నా మించిన థ్రిల్ ఏంటంటే భగవంతుణ్ణి ప్రార్థించడము, ఆయన మోక్షము పొందడము. ఇది ఇవన్నీ మనము చెప్పుకున్నవి ఏంటంటే ఇవి ప్రాపంచిక థ్రిల్స్. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ముండేన్ థ్రిల్స్ అని. అవే మనకు ప్రాపంచిక థ్రిల్స్. దీన్ని మించిందే స్పిరిచువల్ థ్రిల్, ఆధ్యాత్మిక థ్రిల్. ఆధ్యాత్మిక థ్రిల్ అంటే భగవంతుణ్ణి ప్రార్థించి భగవంతునిచే మనము మోక్షము పొందడమే, అది నిజమైన థ్రిల్. ఆ థ్రిల్లో ఉన్నది ఈ ప్రాపంచిక థ్రిల్లో లేదు. అందుకనే మనము ఆ స్పిరిచువల్ థ్రిల్, ఆధ్యాత్మిక థ్రిల్ కొరకు మనము పాటుపడాలి అని నేను ఆ థ్రిల్ 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 అనే ఆ గేయంలో, ఇంగ్లీష్ గేయంలో నేను రాసింది ఇప్పుడు మీకు సారాంశంగా చెప్పాను.
ఓకేనండి, చాలా సంతోషం. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మా మైండ్ మీడియా రెడీకి ఇంట్రొడ్యూస్ చేసినందుకు మీకు మా తరపున, మా శ్రోతల తరపున, ఆర్జే బాబు బంగారం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురుగారు.
నమస్కారం అండి మైండ్ మీడియా వారికి, రేడియో వారికి, అలానే రేడియో జాకీ బాబు బంగారం గారికి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు ఒక గంట సమయం కేటాయించి నాతో మాట్లాడించినందుకు వారికి ధన్యవాదాలు. మీ అందరూ ఎవరైతే విన్నారో ఆ ప్రేక్ష మహాశైలకు కూడా నా యొక్క ధన్యవాదాలు. నాకు ప్రశ్నలు వేసి నా నుండి జవాబు రాబట్టుకున్న వాళ్లకు కూడా నా యొక్క ధన్యవాదాలు. నమస్కారం.
ఓకే అండి వినేశ్వర ఫ్రెండ్స్, ఈ వారం సామాన్యుడితో ఒకరోజు అద్భుతంగా జరిగింది. మళ్ళీ తిరిగి రేపు సింగర్తో ఒకరోజు మళ్ళీ కలుసుకుందాం. అంత వరసలు మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఫేవరెట్ ఆర్జే బాబు బంగారం, నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే బాబు బంగారం గారి సామాన్యుడితో ఒకరోజు కార్యక్రమం, ఆగస్టు 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.